The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా అయితే రిషి కపూర్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. నిన్న మేడే, పైగానేమో ఒక మంచి పని చేస్తున్నారు శరత్ తండూరి గారు, కాబట్టి అది ఇంకా చాలామందికి చేరాలని, ఇంకా ఎంత సహాయం రావాలన్న ఉద్దేశంతో నిన్న ఆవిడ ఇంటర్వ్యూ తీసుకొని మనము అంటే ఇంకొంచెం సమాజంలో ఒక స్పృహాన్ని పెంచుదామన్న ఉద్దేశంతో ఆ స్పెషల్ చేసాం. ఇవాళ యాజ్ యూజువల్గా సాటర్డే స్పెషల్ స్టోరీ. ఆ లెగసీని ఎందుకులే బ్రేక్ చేయడం, ఒక 5 వీక్స్ నుంచి వస్తుంది కదా అని చెప్పి ఇవాళ కూడా నేను స్టోరీ చెప్తూ, స్టోరీ స్పెషల్ చేస్తూ మండే రోజు రిషి కపూర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇందులో పెద్దంత ఏమంటారు దాన్ని చిదంబర రహస్యం ఏం లేదు. బేసిక్గా నాకు ఇర్ఫాన్ ఖాన్ గురించి అయితే నాకు చాలా తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ తన మూవీస్ చూశాను, పైగా అప్పుడో ఇప్పుడు వింటున్నాం, ట్విట్టర్లో ఫాలో అయ్యేదాన్ని. మొన్న మధ్య అంటే ఆయన పోయిన తర్వాత మామూలుగా ఫేస్బుక్లో తన పేజీకి నేను పింగ్ చేశాను. చేస్తే ఆ మెసేజ్ చూశాక కళ్ళు ఒక్కసారి చెమర్చినాయి. ఎందుకంటే మామూలుగా ఎవరైనా సరే ఆటోమేటెడ్ మెసేజ్ వస్తుందని అందరికీ తెలుసు కదా. సో రెస్ట్ ఇన్ పీస్ ఇర్ఫాన్ అని పెడితే అక్కడ నుంచి మెసేజ్ ఏమొచ్చిందంటే, అంటే తన ఫేస్బుక్ పేజ్ నుంచి, థ్యాంక్ యూ ఫర్ టచింగ్ మై లైఫ్ ఇన్ వేస్ యూ నెవర్ నో. మై రిచెస్ డోంట్ లై ఇన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ బట్ ట్రూలీ ఇన్ ఫ్యాన్స్ లైక్ యూ అని వచ్చింది. మామూలుగా ఎవరైనా సరే ఆటోమేటెడ్ మెసేజ్ ఏదో ఒకటి పెడతారు, బట్ ఈ టైప్లో పెట్టడం మటుకు నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. చాలా అది చూసాక ఇంకా చాలా బాధేసింది. సో ఆ విధంగా అంటే అటు యాక్టింగ్ పరంగా కానీ లేకపోతే అనే పర్సనల్ నోట్ ఇలాగ ఎప్పుడన్నా మెసేజెస్ అవి పెట్టినప్పుడు కానీ కొంచెము గొప్ప మనకి చూసిన, అంటే నేను ఆల్రెడీ తన వర్క్ని చూస్తూ తన డెవలప్మెంట్స్ని చూస్తూ అలాగే తను పెట్టే ట్వీట్స్ ఫాలో అవుతూ ఇలా అన్నీ చేస్తున్నాను కాబట్టి ఆన్ ఏ పర్సనల్ లెవెల్ కొంచెం కాంటాక్ట్ అయితే ఉంది. కానీ రిషి కపూర్ అయితే నేను తన మూవీస్ ఎక్కువ చూడలేదు అండ్ తన గురించి నాకు అసలు ఏం తెలియదు. సో కొంచెం నేను దానికి హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకనే నేను ఇవాళ కాకుండా సోమవారం మాట్లాడదాం అనుకున్నాను. ఎలాగో ఇవాళ సాటర్డే స్పెషల్ కాబట్టి, సాటర్డే అంటే మనం మామూలుగా సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్రో లేకపోతే మైథాలజీయో లేకపోతే ఇలా ఏదో ఒక స్పెషల్ గురించి మాట్లాడుకుంటాం. అందులో భాగంగా ఇవాళ స్పెషల్గా మామూలుగా అయితే నేను రాసిన 2-3 కథలు, అలాగే చెప్పానుగా మీకు చందమామ కథల నుంచి మొదలు పెడితే అన్ని దేశాలు, అన్ని ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో మన మహాభారతం రామాయణం లాంటివి చాలా స్టోరీస్ ఉన్నాయి. మహాభారతం రామాయణం అయితే మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాము అండ్ సీరియల్స్ లాగా వచ్చినాయి, కొన్ని సినిమాలుగా కూడా వచ్చినాయి అండ్ మనకి డే టు డే లైఫ్లో మనం చాలాసార్లు వాటి గురించి విని ఉంటాం. కానీ మిగతా దేశాలకు సంబంధించినటువంటి కథలు మనకి పెద్దగా తెలియకపోవచ్చు. అవి అంతే ఫేమస్, అంటే ఆబ్వియస్లీ ఎక్కడైనా ఎలా ఉండాలి మనిషి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని చెప్పడానికి అవన్నీ చెప్తూ ఉంటారు. అయితే దాంట్లో కూడా ఏంటంటే అవి మళ్ళీ తర్వాత కథలుగా డ్రామాస్గా కూడా వచ్చినాయి. సో వాటి గురించి కూడా చెప్దామన్న ఉద్దేశంలో ఓన్లీ కథలు సాటర్డే. ఇది ఎన్నాళ్ళు సాగుతుంది అనేది ఇంత అని పర్టికులర్గా ఏం చెప్పలేము, బట్ అలా సాగుతూనే ఉంటుంది. అందులో భాగంగా మన మై ఇన్ మీడియాలో ఇది వరకు ఎన్నెలమ్మ ఎటకారాలు చేసినటువంటి లక్ష్మి గారు, ఆవిడ ముందుకొచ్చి నేను కొన్ని స్టోరీస్ రాశాను, అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది రాశారు, అందరూ కూడా బడ్డింగ్ అండ్ అప్కమింగ్ రైటర్స్. ఇప్పుడు మొన్న మధ్య శ్రీశ్రీ గారి జయంతి జరిగింది. ఒకటి ఏంటంటే మనకి చివరికి మిగిలేది బుచ్చిబాబు గారు చివరికి మిగిలేదు కానీ ఇంకోటి కానీ ఏవైనా సరే కొన్ని కథలు మనకి అలాగ లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోయే కథలు ఉన్నాయి. కానీ కొంతమంది నిజంగా చాలా బాగా రాస్తారు కానీ వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ దొరకదు. అలాంటి వాళ్ళ కథలు కూడా నేను చెప్తాను అని చెప్పాను. ఎందుకంటే మన పేరు ఎప్పుడైనా సరే ఒక స్క్రీన్ మీద కానీ లేకపోతే ఒక పేపర్లో కానీ చూసుకుంటే, అచ్చైన అక్షరాలు చూసుకుంటే ఆ అక్షరాల్లో అనంత కోటి భావాలు కనపడతాయి. ఎంతో ఆనందం వేస్తుంది. అలాంటిది మన కథ ఇంకా ఒక 10 మందికి చేరింది అని అంటే అది ఇంకెంత ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందం అందరికీ ఇవ్వాలి. అది ఇంకొక 10 మంచి రచనలు చేసే ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎస్పెషల్లీ ఇవాల్టి రోజున ఎవరైనా సరే బుక్ చదవడం అంటేనే ఒక పెద్ద యజ్ఞంగా ఫీల్ అవుతున్నారు. అసలు ఎవరు పుస్తకం చదవట్లా. వాట్సాప్లో కూడా ఏదైనా కొంచెం ఒక 20 లైన్లు కన్నా ఎక్కువ ఉన్న స్టోరీ ఏదైనా ఉంటే సరేలే ఇది ఏదో నీతి సూక్తం అయి ఉంటుంది మనకి ఎందుకు వచ్చిందని చెప్పి దాన్ని స్క్రోల్ చేసేస్తున్నటువంటి రోజులు ఇవి. మరి ఒక మంచి విషయం 10 మందికి చేరాలి అని అంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నాం ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ అనేది. అలాంటిది మరి అంత కొన్ని మంచి స్టోరీస్ రాసి కూడా అవి అలాగ వాళ్ళ డైరీలో ఉండిపోయే కన్నా అట్లీస్ట్ ఒక 10 మందికి చేరితే దాంట్లో ఎవరు ఎప్పుడు ఇన్స్పైర్ అవుతారనేది యూ నెవర్ నో. అందుకనే ఒక ఫీల్ గుడ్ స్టోరీ, ఒక మంచి స్టోరీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను దాన్ని ఇక్కడ నేను నా షోలో ఖచ్చితంగా మనము కలిసి ఒక మంచి స్టోరీని 10 మందికి అందిద్దామని చెప్పినప్పుడు లక్ష్మి గారు చాలా ఉత్సాహంతో ముందుకొచ్చి ఆవిడ రాసినవి, వాళ్ళ ఫ్రెండ్స్ రాసినవి షర్మిల గారు చదవగా అవి నాకు మళ్ళీ పంపించారు. నేను రాసినవి కూడా ఉన్నాయి కానీ స్వోత్కర్ష అంటారు చూసారా, అలా నాకు ఇష్టం ఉండదు. అంటే ఫస్ట్ నేను రాసింది ఇది అని చెప్పి నేను చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను రాసిన కథలు ఇంకా ఏవి లేనప్పుడు, ఏవి దొరకనప్పుడు ఖచ్చితంగా చెప్తాను. కానీ ముందు మిగతా వాళ్ళని ఎన్కరేజ్ చేసి ఆ తర్వాత వరల్డ్ వైడ్ ఉన్నటువంటి మైథలాజికల్ స్టోరీస్ గ్రీక్లో ఉన్నాయి, తర్వాత ఫ్రెంచ్లో ఉన్నాయి, చాలా వాటిల్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకొని ఇది ఇప్పుడప్పుడే అయ్యేటటువంటి వ్యవహారం అయితే కాదు. కాబట్టి మీకు కథలు వినాలనుంటే ఖచ్చితంగా శనివారాలు హ్యాపీగా మీరు ఇంకా కీన్గా వినండి. మామూలు రోజుల్లో ఎటు మనం చాలా విషయాలు మాట్లాడుకుంటూనే ఉంటాం, బట్ దెన్ సో శ్రీమతి గౌతమి గారు ఒక కథ రాశారు. ఫిలడెల్ఫియాలో ఉంటారు ఆవిడ. అండ్ దాన్ని చదివినవారు షర్మిల గొట్టుముక్కల గారు. లాస్ట్ వీక్ కథ కూడా ఆవిడే చదివారు. సో ఇలాగా ఇప్పుడు ముందు మీరు ఆ కథ వినండి. ఆ తర్వాత ఇంకొక కథ కూడా ఉంది. ఆ కథ పేరు డాక్టర్ నిశ్చల. శ్రీమతి కుమరవోల్ సరోజ గారు రాశారు, కెనడాలో ఉంటారు ఆవిడ. దాన్ని మళ్ళీ షర్మిల గొట్టుముక్కల గారు చదివారు. ఈ రెండు కథలు ఇవాళ ఎపిసోడ్లో మనము వినబోతున్నాం. సో మరి కథకి మీరు రెడీయా? ఊకొట్టడానికి సిద్ధంగా ఉండండి. వచ్చేస్తున్నారు షర్మిల గారు గౌతమి గారు రాసినటువంటి ఈ కథతో. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక చిన్న విరామం తర్వాత ఈ స్టోరీని స్టార్ట్ చేసేద్దాం.
తీవెల పైన ఊయలలు వినదోయి మనసే తీయని ఊకల తీవెల పైన ఊయలలు వినదోయి
పైనా అందరికి నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కథ అలా మొదలైంది. రచన శ్రీమతి శ్రీ సత్యా గౌతమి, ఫిలడెల్ఫియా. చదువుతున్నవారు షన్లా శ్రీనివాస్ గొట్టుముక్కల. ఈ కథ తెలుగు తల్లి కెనడా మాసపత్రికలో ప్రచురించబడింది. రాజ్, జూలీ తమకున్నంతలో హాయిగా ప్రేమగా జీవించే జంట. జూలీకి జీవితంలో కంప్లైంట్స్ పెద్దగా లేవు, ఎందుకంటే పెద్దగా ఆశలు లేవు. కాబట్టి రాజ్ కూడా చాలా హ్యాపీగా జీవితాన్ని నెట్టుకొచ్చేస్తున్నాడు. ఎవరో తెలిసిన వాళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్లో పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామంటే జూలీ స్టోర్లో చేరింది. ఏదో కొంచెం ఎక్స్ట్రా మనీ ఇంటికి వస్తుంది కదా అని. ప్రతిరోజు స్టోర్ కట్టేశాక ఇంటికి వచ్చేసరికి రాత్రి 10:30 అవుతుంది. ఒకరోజు వీకెండ్, శనివారం రాత్రి స్టోర్ నుండి వస్తున్నప్పుడు జూలీ కారు యాక్సిడెంట్కు గురి అయింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి బాగా త్రాగి ఉన్న మూలాన ఈ యాక్సిడెంట్ చేయడం, జూలీ అక్కడికక్కడ మరణించడం జరిగింది. తలకు దేహానికి బాగా గాయాలు తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కారు యజమానిని పోలీసులు అంబులెన్స్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తల పగిలి మెదడు బయటకు వచ్చేసి విపరీతమైన రక్తస్రావంలో అచేతనంగా పడి ఉన్న తన జూలీని చూసి తట్టుకోలేకపోతున్నాడు రాజ్. అక్కడే ఆమె శవం మీద పడి ఏడుస్తున్నాడు. పోలీసులు, హాస్పిటల్ సిబ్బంది అతి కష్టం మీద రాజ్ను ఆపుతూ జూలీ శవాన్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. జూలీ కోసం రాజ్ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు. ఈ వయసులో ఇద్దరు చిన్నపిల్లలతో, ఎంతగానో ప్రేమించిన భార్య ఎడబాటుతో జీవించడమా? ఇక నా జీవితం ఇంతే, అంతా అయిపోయింది అని పదే పదే అనుకుంటూ జూలీని తలుచుకుని తలుచుకుని రోధిస్తున్నాడు రాజ్. రాజ్, జూలీ చిన్నప్పటి నుంచి స్నేహితులు, తర్వాత ప్రేమికులు. ఒక్కటే స్కూలు, కాలేజీలో చదువుకున్నారు. పెళ్ళై 15 సంవత్సరాలు కలిసి జీవించారు. తన నుండి జూలీని ఆ పొగరబోతూ త్రాగబోతూ దూరం చేశాడు అని రాజ్ గుండె కోపంతో రగిలిపోతున్నది. 12 గంటల తర్వాత ఆ కారు యజమాని కూడా ఆసుపత్రిలో చనిపోయాడన్న వార్త అందరికీ తెలిసింది. అలాగే రాజుకు కూడా. ఆరా తీస్తే ఆ కారు యజమాని తనకు కాసింత తెలిసినవాడే. పెద్దగా పరిచయస్తురు కాడు కానీ అతని పేరు పాల్. అతనికి ఫ్యామిలీ ఉంది. ఈ రెండు ఫ్యామిలీలు ఒకటే చర్చికి సంబంధించినవి. పాల్ ఒక ధనవంతుడు, బిజినెస్ మ్యాన్. పాల్ లావుగా పొట్టిగా ఉంటాడు. అతని భార్య జెన్నీ అందగత్తె, ఒక హౌస్ వైఫ్. జెన్నీ వీడికి కేవలం ఒక డెకరేటివ్ పీస్, ట్రోఫీ లాంటిది అని రాజ్ తరచూ అనుకుంటూ ఉండేవాడు. అయినా ఇప్పుడు పాల్ వల్ల తనకి జరిగిన అన్యాయానికి జెన్నీ ముందే మీద ఉండే ఆ ఫీలింగ్ పోయింది. ఆ ఫ్యామిలీ మీద పీకల దాకా కోపం తనకి. వాళ్ళ మొహాలు కూడా చూడలేనంత. రెండు ఫ్యూనరల్స్కి చర్చ్ తేజీ తెచ్చి అనౌన్స్ చేసింది. పాల్ది మంగళవారం మధ్యాహ్నం, జూలీది బుధవారం పొద్దున్న. అంతా అయిపోయాక రాజ్ పిల్లలతో కలిసి కళ్ళ నిండా నీళ్లతో బయటికి వస్తుండగా జెన్నీని చూశాడు. జెన్నీ బాధగా, ఓదార్పుగా, ఏడవద్దు అన్నట్టుగా తల అటు ఇటు ఊపింది రాజ్ని చూస్తూ. రాజ్ నమ్మలేకపోయాడు. ఆమె జూలీ ఫ్యూనరల్కి వచ్చింది. రాజ్కి చికాకేసింది. ఈమె ఇక్కడేం చేస్తోంది? వాళ్ల వల్ల నాకు జరిగిన అన్యాయం ఇంకా చాలదనా అని అనుకుంటూ కోపంతో ముఖం తిప్పుకున్నాడు. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ, ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఎన్నో పగళ్ళు రాత్రులు గడిపాడు రాజ్. రాజ్ ఆవేదన వర్ణనాతీతం. నీవెక్కడున్నా నా మనసు నీతోనే. నీవు నాతో గడిపిన క్షణాల్లోనే నిన్ను చూసుకుంటున్నాను. నీవు వదిలిన ప్రతి తీపి గుర్తు నిన్ను తలపిస్తూ అవే నా ఉచ్ఛ్వాస నిశ్వాసలయ్యాయి జూలీ. నువ్వు నా వెంట ఉన్నట్లుగా, బయటికి వెళ్ళి లోపలికి వస్తే నువ్వు ఎదురుగైనట్లుగా, 10 మందిలో ఉన్నా నా ఎదుట నిలబడి నన్ను పిలుస్తున్నట్లుగా తలచి తలచి నీకోసం విలపిస్తున్నా. నిన్ను స్పర్శించలేని నా జన్మ వ్యర్థమని నా కన్నీరు కూడా తేల్చేసింది. నిన్ను చేరమని నాలో ప్రతిధ్వనిస్తోంది. ఇలా తనలో తాను తన జూలీతో చెప్పుకుంటూ విలపిస్తూనే ఉన్నాడు రాజ్. ఈలోపున క్రిస్మస్ పండగ వచ్చింది. రాజ్ వాళ్ళ అన్న, వదిన, వాళ్ళ పిల్లలు రావడం మూలాన కొంచెం సందడిగా సాగిపోయింది. ఫ్యూనరల్ అయిపోయినా ఇంకా సింపతీ కార్డ్స్ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఆ టైంలో వచ్చే క్రిస్మస్ కార్డ్స్ కాస్త ఈ సంవత్సరం సింపతీ కార్డ్స్గా మారిపోయాయి. వాటిల్లో ఒక కార్డ్ చదవడానికి రాజ్ చేతిలోకి తీసుకున్నాడు. అది ఎక్కడి నుండో ఆ క్షణం రాజ్కి తెలియదు, లేకపోతే వెంటనే దాన్ని ఫైర్ ప్లేస్లోకి విసిరేసేవాడేమో. ఒక్కసారి చదవడం మొదలుపెట్టాక చదవడం పూర్తి చేయకుండా ఉండలేకపోయాడు. అది జెన్నీ దగ్గర నుండి. జెన్నీ ఎంతో అపాలజెటిక్గా రాసింది. జూలీ గురించి తనకు తెలిసిన చక్కటి విషయాలు రాసింది. రాజు యొక్క బాధను తను ఎంతో అర్థం చేసుకుని తాను కూడా అంత బాధపడుతున్నట్లుగా సానుభూతి వ్యక్తపరిచింది. తాను అటువంటి బాధలోనే ఉన్నా తన గురించి ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. కానీ రాజ్ పడుతున్న బాధకు ఓదార్పు మాటలు వ్రాసింది. జూలీ గురించి చక్కని పదాలు వ్రాసింది. ఆమె ఉన్నతమైన మనస్తత్వాన్ని అర్థం చేసుకుని విస్మయం చెందాడు రాజ్. తాను అదే కష్టంలో ఉంటూ కూడా ఎదుటివారికి సింపతి చూపించగల ఆమె గొప్ప మనసుని అర్థం చేసుకున్నాడు. ధన్యవాదాలు తెలుపుతూ సమాధాన ఉత్తరం రాశాడు. జూలీ ఫ్యూనరల్కి వచ్చినందుకు తనకు ఆమెపై కోపం లేదని తెలిపాడు. జెన్నీకి కానీ పిల్లలకి కానీ ఏదైనా అవసరం అయితే తనకు వెంటనే తెలియచేయమని చక్కటి ఓదార్పు మాటలు రాశాడు. ఆమెకు ఆ ఉత్తరాన్ని పోస్ట్ కూడా చేశాడు. అది పోస్ట్ చేసేసాక ఎందుకో కొద్దిగా అనీజీగా ఫీల్ అయ్యాడు. తను రెస్పాండ్ అవ్వకుండా ఉండాల్సిందని, చదివి అక్కడితో ఆపేయాల్సింది అని. ఒక వారం తర్వాత జెన్నీ నుండి మళ్ళీ ఒక కార్డ్, థ్యాంక్స్ చెప్తూ. ఇక అందరూ రొటీన్లో పడిపోయారు. జీవితాలు నెట్టుకొచ్చేస్తున్నారు. రాజ్ మరియు పిల్లలకి వాళ్ళ అన్న వదినలు చేదోడువాడుగా ఉంటున్నారు. రాజ్ గ్రీఫ్ పిరమిడ్లో యాక్సెప్టెన్స్ లెవెల్కి చేరుకున్నాడు. ఈ లోపల వసంతకాలం వచ్చింది, ఈస్టర్ పండుగని తెచ్చింది. పిల్లల కోసం మళ్ళీ క్రొత్తగా చిగురించాలని నిర్ణయించుకున్నాడు రాజ్. ఈస్టర్ పండుగని జూలీ చాలా గొప్పగా చేసేది. పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి చాక్లెట్స్, జెలీ బీన్స్, ప్లాస్టిక్ ఎగ్స్, టూత్ బ్రషెస్, టూత్ పేస్ట్ ఇవన్నీ కొని తాము కాకుండా ఈస్టర్ బన్నీ తెచ్చినట్లు పిల్లని నమ్మించేలా బాస్కెట్స్లో సర్దేవారు రాజ్, జూలీ. ఆ సాంప్రదాయాన్ని ఆపకూడదని రాజ్ షాప్లో అన్నీ కొన్నాడు, కానీ టూత్ బ్రషెస్ మర్చిపోయాడు. వెంటనే రియలైజ్ అయ్యి కొనడానికి పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. జూలీ మనసులో నిండుకోగా సన్నటి కన్నీటి తెరతో కళ్ళు నిండుకున్నాయి. సరిగ్గా అదే టైంకి రాజ్ అని పిలుపు వినబడింది. ఆ క్షణం రాజ్కి జూలీ పిలిచినట్లయింది. వెంటనే వెనక్కి తిరిగాడు. చూస్తే జెన్నీ, తాను కూడా ఈస్టర్ బాస్కెట్స్ కొనడానికి వచ్చింది. కాసేపు క్షేమ సమాచారాలు మాట్లాడాక హఠాత్తుగా జెన్నీ తనను తాను నిందించుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. రాజ్, నీ జీవితంలో జరిగిన ఈ దుర్ఘటనకి నేనే కారణం. ఆ రోజు పాల్ క్రిస్మస్ పార్టీకి వెళ్ళినప్పుడు నేను కూడా తనతో వెళ్ళవలసింది. ఏదో విషయం మీద గొడవయ్యి నేను ఇంట్లోనే ఉండిపోయాను. నేను వెళ్ళి ఉంటే కారు నేనే డ్రైవ్ చేసేదాన్ని. పాల్ తాగినప్పుడు ఎప్పుడూ తనని డ్రైవ్ చేయనివ్వలేదు. నేను వెళ్ళి ఉంటే ఇలా జరిగి ఉండకపోయేది అంటూ రోదించడం మొదలెట్టింది. తనలా షాప్లో ఏడుస్తుంటే చుట్టూ సీన్ క్రియేట్ అవుతుందని గమనించి రాజ్ పిల్లల్ని, జెన్నీని కాఫీ షాప్కి తీసుకెళ్ళాడు. కాఫీ ఆర్డర్ చేశాడు. ఈ దుర్ఘటనలకి జెన్నీ ఎటువంటి కారణం కాదని, అది దైవ నిర్ణయం అని ఓదార్చాడు. జెన్నీ ఇంకా ఈస్టర్ బాస్కెట్స్ని కొనడం పూర్తి కాలేదు. మళ్ళీ షాప్కి అందరూ కలిసి వెనక్కి వెళ్ళి ఒక గంట సేపు షాపింగ్ చేశారు. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అభిమానంగా ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకుందామని ప్రమాణాలు చేసుకున్నారు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఇద్దరూ అప్పుడప్పుడు ఫోన్లు చేసుకోవడం, కాఫీ షాపుల్లో కలవడం, అలాగే లంచ్కని డిన్నర్కని వెళ్తున్నారు. ఈ స్నేహంలో రాజ్ జెన్నీలోని ఎన్నో మంచి గుణాలని చూశాడు. ఆమెలోని ఎన్నో ఉన్నతమైన భావాల్ని చదివాడు. వాళ్ళిద్దరి స్నేహం గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పలేదు, అలానే రహస్యంగానూ ఉంచలేదు. రాజ్కి మళ్ళీ ప్రశ్నలు. ఎదురుకుండా లేని తన చిన్ననాటి స్నేహితురాలు జూలీని ఆవేదనతో అడుగుతున్నాడు తాను చేస్తున్నది సబబేనా అని. ఈ లోపన అలానే నిద్దట్లోకి జారుకున్నాడు. లేచేసరికి జూలీ తన చెవిలో గుసగుసగా, పరిచయం అనే మొక్కకి ఆప్యాయత అనే నీరు పోసినప్పుడు ప్రేమ అనే పువ్వు పూస్తుంది అని చెప్పిందనే ఒక సరికొత్త భావన మనసంతా నిండిపోయింది. ఇది తన జూలీ అంగీకారంగా ఒక దేవదూత సందేశంగా మనసులో అనిపించి జెన్నీ గురించి రాజ్ తన అన్న వదినలతో మాట్లాడాడు. అన్నగారికి ఒకటే కన్సర్న్, పిల్లలు. వారి బాగోగులు చూసుకోవడానికి ఒకరు రాజ్కి తోడుంటే మంచిదే కాబట్టి సరే అన్నాడు. కానీ వదినకు నచ్చలేదు. పైగా ఆమెతో డేటింగ్ చేస్తున్నావని కేకలేసింది. రాజ్కి వదినంటే చాలా గౌరవం. ఇంటిల్లిపాది ఆమెను ఆ ఇంటికి ఒక దేవదూతలా చూస్తారు. ఆమెను కాదనడం కష్టమే. జెన్నీకి ఒకటే కన్సర్న్, వాళ్ళ క్రైస్తవ కూటములు ఏమంటాయా అని. రాజ్ క్రైస్తవ కూటములతో తనకు పని లేదని ఎప్పుడూ అనుకున్నాడు కాబట్టి పట్టించుకోలేదు. కానీ జెన్నీ అభిప్రాయాల్ని మాత్రం పూర్తిగా గౌరవిస్తున్నాడు. ఇప్పుడు రాజ్కి ఎన్నో ప్రశ్నలు. మేమేం చేస్తున్నాం? దేవుడు మా ఇద్దరి జీవితాల్లో కొన్నాళ్ళు విషాదాన్ని నింపాడు. ఇప్పుడు దాన్ని తొలగించి అమృతాన్ని నింపుతున్నాడు. నా భార్య చావుకి కారణమైన వాడి భార్యని నేను ప్రేమించడం ఏమిటి? దీనినే విధి అంటారా? చివరిదాకా ఉంటానన్న జూలీ లేకుండా వెళ్ళిపోయింది. ఏ జన్మతో ఈ క్రొత్త బంధం చేరువవుతున్నది? విధి మమ్మల్ని ఒక విషాదంతో కలుపుతున్నదా? ఈ నిర్ణయం వల్ల మమ్మల్ని అభిమానించే వాళ్ళు బాధపడతారా? నేను ఈ ప్రశ్నలకి తలవంచనా? దైవ నిర్ణయానికి తలవంచనా? కాలమా నిర్ణయించవా అని కాలాన్ని, ఆ కాలగర్భంలో కలిసిపోయిన తన జూలీని అడుగుతున్నాడు. జూలీ, ఇది దేవుడు ఆడించే నాలుగు స్తంభాలాట. ఈ ఆట నుండి నువ్వు తప్పుకుని ఆ దేవునితో చేతులు కలిపావు. ఒంటరిగా ఈ ఆట పూర్తి చేయమని భుజం తడుతున్నావు. ఇది శాపమో వరమో అర్థం కాని నా జీవిత పయనం. నీ నమ్మకం దేవుని మీద, నా నమ్మకం నీ మీద. నువ్వు ఇచ్చిన సందేశాన్ని నా విధిగా భావించి, నువ్వు సూచించిన మార్గం నా ధ్యేయంగా స్వీకరించి ముందుకెళ్తా జీవితాన్ని మళ్ళీ జీవించడానికి. రాజ్, జెన్నీ పోయిన వారమే ఒక బుధవారం చర్చిలో పెళ్లి చేసుకున్నారు. జీవితం అంటే మళ్ళీ జీవించడమే. అంతా దేవుని యొక్క పన్నాగం. లైఫ్ ఈజ్ ఫర్ లివింగ్.
నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో. ఈ నల్లని రాలలో పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి. మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి. ఈ నల్లని రాలలు కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు, కదలలేవు, మెదలలేవు, పెదవి విప్పి పలుకలేవు. ఉలిజలికి నల్తనే నల్తనె జల జల మణి పొంగి పొరలు. ఈ నల్లని రాలలు పైన కఠిన మని పింతును, లోన వెన్న కనిపించును, పైన కఠిన మని పింతును, లోన వెన్న కనిపించును. జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పింతును. ఈ నల్లని రాలలు ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను. ఈ నల్లని రాలలు.
అందరికీ నమస్కారం అండి. నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చ వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో విన్నారు కదా, ఇప్పుడు ఇంకో కథ. ఈ కథ పేరు డాక్టర్ నిశ్చల.
కథ పేరు డాక్టర్ నిశ్చల. రచన శ్రీమతి కొమర్వోలు సరోజ, కెనడా. చదువుతున్నవారు షిమ్లా శ్రీనివాస్, గుట్టుముక్కల. ఈ కథ తెలుగు తల్లి కెనడా మాసపత్రికలో ప్రచురించబడింది. మార్నింగ్ సైడ్ అవెన్యూ మీద సాగిపోతోంది ఫోర్డ్ కార్. రెడ్ లైట్ వెలగడంతో ధునిగల్లా వెళ్తున్న కార్లన్నీ టక్కున బారెలు తీరి ఆగిపోయాయి. కారులో కూర్చుని ఇరువైపులా పరికించి చూసింది నిశ్చల. ఫాగ్ సీజన్ ప్రారంభమయ్యే తరుణం అవ్వడం వల్ల చెట్ల ఆకులన్నీ పంచరంగుల రామచిలుకల్ని జ్ఞప్తికి తెస్తున్నాయి. పసుపచ్చ, ఎరుపు, కనకాంబరం రంగులుగా మారిన ఆకులు జవరాలి సోయగాల్లా వింతైన అందాలు విరజిమ్ముతున్నాయి. ఇప్పుడు పెళ్లి కూతుళ్ళల్లా ఉన్న చెట్లన్నీ ఇంకొక నెల రోజుల్లో మచ్చుకి ఒక్క ఆకు కూడా లేకుండా పోయి మోళ్లల్లా మిగులుతాయి. ఇప్పుడు మాత్రం చూడండి మా దివ్య సుందర వదనాలు అంటూ అందాల పోటీల్లో గెలిచిన అమ్మాయిల్లో నిలబడినట్లు తమ లావణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆకులు నామరూపాలు లేకుండా పోయిన తర్వాత అస్థిపంజరాల్లా మారతాయి. స్ప్రింగ్ సీజన్ దాటితేనే వాటికి పునర్జన్మ. వసంత ఋతువులో చెట్లు చిగిర్చి కోయిలమ్మలు కుహూ కుహూ అంటుంటే ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది భారతదేశంలో. కానీ ఇక్కడ కెనడాలో చెట్లు చిగురు తొడిగేది మండు వేసవిలో. ఆ నిప్పులు చెరిగే ఎండ జూన్ నెలలో ఆరంభమవుతుంది. మరీ ఆరంభ సూరత్వం కాకుండా 3-4 నెలలు అతి చలాకీగా ఉంటాడు సూర్యభగవానుడు. గ్రీన్ లైట్ వెలగడంతో తన ఆలోచనలకు స్వస్తి చెప్పి కార్ స్టార్ట్ చేసింది నిశ్చల. 1 సంవత్సరం కిందట కెనడా వచ్చింది నిశ్చల. ఆమె భర్త శ్రీకిరణ్ చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఆమె వచ్చి ఇన్ని రోజులైనా ఆమెగానే మిగిలిపోయింది. కానీ డాక్టర్గిరి రాలేదు టొరంటోలో. ఆమె స్వదేశంలో ఉస్మానియాలో మెడిసిన్ చేసింది. ఆమె భర్త డబ్బు కోసం ఏదైనా చేయగల సమర్థుడు. ఎప్పుడెప్పుడు నిశ్చలకు ఉద్యోగం వస్తుందా, ఎప్పుడెప్పుడు డాలర్లతో ఇండియాలోనూ కెనడాలోని బ్యాంకులన్నీ నింపుదామా అని తహతహలాడుతున్నాడు. నిశ్చల వచ్చిన 2 నెలలకంతా కార్ డ్రైవింగ్ నేర్చుకుంది. అప్పుడప్పుడు కిరణ్ ఆఫీస్ వర్క్ మీద ఏదైనా ఊరు వెళ్తే నిశ్చల కారు తీసుకుని 4 రోడ్లు చుట్టబెట్టి వస్తుంది. నిశ్చల, నువ్వు క్వాలిఫికేషన్ ఎగ్జామ్ రాయలేకపోతే లాభం లేదు అన్నాడు శ్రీకిరణ్. నిశ్చల నిశ్చలంగా కూర్చుని టీవీ చూస్తోంది. నిన్నే నువ్వు మాట్లాడవేమిటి, ఈసారి అతని స్వరం కరుగ్గా ఉంది. ఇంకా తప్పదనుకుని అన్నది. చెప్పేది నీకే, రేపు పొద్దున మధ్యాహ్నమో డౌన్ టౌన్ లైబ్రరీకి వెళ్ళి నీకు అవసరమైన పుస్తకాలు తెచ్చుకుని చదవడం మొదలెట్టు. ఆమె మాట్లాడకపోయినా చెప్పదలుచుకున్నది మారడం లేదు అతను. మర్నాడు శ్రీకిరణ్ ఆఫీస్ నుంచి రాగానే కాఫీ ఇచ్చింది నిశ్చల. అతనికి కాఫీ కంటే ముఖ్యం ఆమె లైబ్రరీకి వెళ్ళిందో లేదో తెలుసుకోవడం. కాఫీకేం తొందర లేదు కానీ లైబ్రరీకి వెళ్ళి వచ్చావా, పుస్తకాలు తెచ్చావా అని అడిగాడు. లేదు అంది నిశ్చల. ఏం, ఎందుకని? నాకు వెళ్ళాలని లేదు. కావలిస్తే కారు ఉంచేవాణిగా, నీకు కావాలంటే సెకండ్ హ్యాండ్ కారు ఒకటి కొంటాను అన్నాడు శ్రీకిరణ్. మీరు మీ కారు ఉంచినా సెకండ్ హ్యాండ్ కార్ కొన్నా హెవెన్ బ్రాండ్ కార్ కొన్నా నాకేమీ చదవాలని లేదు. 5 ఏళ్ళు ఎలాగో కష్టపడి మెడిసిన్ అయిందనిపించాను. ఇప్పుడు ఉద్యోగం లేకపోతే ఏం ముంచుకుపోతుంది, నాకు ఆ పరీక్షలు రాసే ఓపిక లేదు అంది నిశ్చల. టొరంటోలో రోడ్లన్నీ సర్వే చేసినామంటే వెళ్ళగలవు, వెక్కిరించాడు. అది నాకిష్టమైతేనే, మొండి ఘటం. లేకపోతే నా చేత సర్కస్ చేద్దామనుకున్నారా అంది నిశ్చల. నీతో మాటలు అనవసరం. ఏదేమైనా సరే, బ్రహ్మరుద్రాదులు దిగివచ్చినా సరే నువ్వు పరీక్షలు రాయాల్సిందే. అదే, బ్రహ్మరుద్రాదులు దిగివచ్చినా సరే నేను పరీక్షలు వ్రాయను అంది నిశ్చల. నువ్వు ఉద్యోగం చేయవలసిందే ఖచ్చితంగా అన్నాడు శ్రీకిరణ్. ఉద్యోగం చేయనని అన్నానా? ఇప్పుడు నాకున్న MBBS క్వాలిఫికేషన్తో ఉద్యోగం వస్తే మహారాజులా చేస్తాను. 5 ఏళ్ళు నేను కష్టపడి చదివింది అప్పలమ్మలా అంట్లు తోముతూ ఇంట్లో కూర్చోడానికి అనుకున్నారా అంది నిశ్చల. అయితే మరి నువ్వు పరీక్షలన్నీ పాస్ కాక తప్పదు. పరీక్షలు పాస్ అయితే తప్ప ఇక్కడ నీకు ఉద్యోగం ఇవ్వరు. నాకు ఇంకేమీ చదవాలని లేదబ్బా అంది నిశ్చల.
చదవకపోతే ఎట్లా కుదురుతుంది నిశ్చల? ఇండియాలో అయితే ఏ చెట్టు కింద ప్రాక్టీస్ పెట్టుకున్నా పేషెంట్స్ వస్తారు. కెనడాలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేమని నీకు తెలుసుగా. అయితే యు హ్యావ్ టు స్టడీ, దిస్ నో ద వే. ఐ సే ఐ డోంట్ వాంట్ టు స్టడీ, ఐ డోంట్ మైండ్ స్టేయింగ్ ఎట్ హోమ్. డాక్టర్ అయ్యుండి కెనడా వచ్చి ఇంట్లో కూర్చోవడం ఏమిటి, ఆ మాట అనడానికి సిగ్గేయడం లేదు. డాక్టర్ల గతి మళ్ళీ మళ్ళీ పరీక్షలు వ్రాయాల్సిన దౌర్భాగ్యస్థితి అని తెలుసుంటే అసలు కెనడానే రాకపోదును. అయినా ఇంట్లో ఉండి చేయాల్సిన పనులన్నీ చేయడం లేదు, బ్యాంకు పనుల నుండి గ్రాసరీస్ తేవడం వరకు.
ఉద్ధరించావులే, నువ్వు పరీక్షలు వ్రాయాల్సిందే, డాక్టర్గా పనిచేయాల్సిందే ఖచ్చితంగా అన్నాడు శ్రీకిరణ్. ఏ ఫ్యాక్టరీలోనో ప్యాకింగ్ ఉద్యోగంలోనైనా చేరతా గానీ నేను మటుకు చదవనుగాక చదవను, నిక్కచ్చిగా చెప్పింది నిశ్చల. ప్రతిదీ కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా మాట్లాడడం బాగా అలవాటైంది నీకు, సున్నితంగా మాట్లాడలేవు. మనిషిని బట్టి మాట్లాడడం నా అలవాటు, చిచ్చి అంటూ అతను బెడ్రూంలోకి వెళ్ళాడు. తిరిగి టీవీ చూడసాగింది నిశ్చల. 2 ఏళ్ళు గడిచాయి. నిశ్చల నోవాస్కోషియా బ్యాంక్లో క్లర్క్గా చేరింది. శ్రీకిరణ్ ఆమెను పోరు పెట్టడం మానలేదు. చెప్పులోని రాయి చెవిలోని జోరీగలాగా అతని వేధింపుకి సాధింపుకి అంతు పొంతు లేకుండా పోయింది. సవతిపోరు నయమనిపించేలా అతని ఇంట్లో ఉన్నంతసేపు చిటపటలాడిపోతూ ఉంటాడు. తనకేం పట్టనట్లు తన పని తను చేసుకుపోతున్న నిశ్చలను రెచ్చగొట్టి పోట్లాడితే గానీ అతనికి తృప్తి కలగడం లేదు. ఆ పద్ధతికి విరుద్ధంగా ఉన్న రోజు అతను అసహనంగా అయిపోతాడు. ఆ రోజు ఆదివారం. వీకెండ్ వస్తే శ్రీకరణ్ నిశ్చలని మరింత విసిగిస్తున్నాడు. నిశ్చల, ఇకనైనా నీ పట్టుదల మానవా? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది నిశ్చల. ఏమిటా మౌనం?
నేను చదవలేనని ఎన్ని లక్షలసార్లు చెప్పాలి శ్రీకిరణ్?
ఈ బోర్డు బ్యాంక్ ఉద్యోగం కోసం కాదు నిన్ను చేసుకుంది. ఏదో డాక్టర్వి కదా అని నిన్ను చేసుకున్నాను, కానీ నువ్వేమీ అందాల భరణమని కాదుగా.
మీరెందుకు చేసుకుంటున్నారో ముందుగా చెప్పకపోవడం మీ మొదటి తప్పు, ఇప్పుడు నన్ను ఇట్లా బలవంత పెట్టడం 2వ తప్పు. నోర్ముయ్ చెయ్యెత్తాడు కిరణ్. కొడతారు కూడానా? అంతవరకు వచ్చిందన్నమాట వ్యవహారం, అందుకేనన్నమాట నన్ను పెళ్ళాడింది. నేను అందాలభరణం కాదు కానీ మీరు నవమన్మధాకారులా?
అనవసరంగా నోరు పారేసుకోకు, మెడికల్ పరీక్షలు రాయి.
ఇంకొక్కసారి ఆ మాట అన్నారంటే మర్యాద దక్కదు. భర్త కదా అని గౌరవిస్తున్న కొద్దీ మరీ తేలిగ్గా మాట్లాడుతున్నారు.
అయితే ఆ బ్యాంక్ ఉద్యోగం మానే?
అది నా ఇష్టం. మీరు ఇలా పగలు రాత్రి నన్ను బగ్ చేశారంటే మాత్రం ఇంకా సహించేది లేదు. అతను ఇంకేదో అనబోతే ఆమె సర్రున లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనకే బెడ్రూంలోకి తను కూడా వెళ్ళి సాధించడం మొదలుపెట్టాడు శ్రీకిరణ్. ఇంకా లాభం లేదనుకుని కోటు బూట్లు వేసుకుని తలుపేసుకోండి అంటూ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎలివేటర్ వైపు నడిచింది నిశ్చల. డాక్టర్ అయితే బంగారు పిచ్చుక లాంటిదని, కాస్త కష్టపడితే డాలర్లు కుప్పలుగా వచ్చి పడతాయి అనుకున్నందుకు దీన్ని మరీ పుష్ చేయాల్సి వస్తోంది. రాను రాను కొరకరాని కొయ్యేలా తయారవుతోంది. ఏమైనా సరే తను ఓడిపోకూడదు అనుకున్నాడు శ్రీకిరణ్. స్నో పూలజల్లులా కురుస్తూనే ఉంది. అడుగు వేస్తే తెల్లటి డ్రై స్నో గరగరమంటూ కాళ్ళకు తగులుతుంటే తొలకరి జల్లులు పడినప్పటికీ పులకలింతల వింత అనుభూతి కలుగుతోంది. మీద చెట్ల మీద ఆకుల స్థానంలో మంచి ముత్యాలు పొదిగినట్లు, వెండి పూలు పూసినట్లు అక్కడ ప్రకృతి సౌందర్యం కన్నుల పండుగ చేస్తోంది. బరువైన స్నో బూట్లు, పొడవైన కోటు వేసుకుని కొద్దిమంది మనుషులు మాత్రం బస్టాపులో కనిపిస్తున్నారు. చీమల బారుల్లా పోతున్నాయి కార్లు. మనుషులు తక్కువ, కార్లు ఎక్కువ. ఇద్దరుంటే ఇద్దరికీ కార్లు. బయటికి వెళ్తే రోడ్ల మీద కార్లు తప్ప నరవాసన లేదు. మనుషులను చూడాలంటే ఏ షాపింగ్ మాల్కో వెళ్లాల్సిందే. కార్ డెడ్ ఎండ్లో పార్క్ చేశాడు జాక్. అతని పక్కనే కూర్చుని అతని క్రియగంట చూస్తూ నవ్వుతూ మాట్లాడుతోంది నిశ్చల. జాక్ ఆమె కొలీగ్. ఐ లవ్ యూ నిశ్చల అన్నాడు. ఐ టూ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది నిశ్చల. ఐ లవ్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్. యు నీడ్ నాట్ వర్క్ ఎనీమోర్. ఐ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు బ్యూటీ, బట్ యు ఆర్ బ్యూటిఫుల్ టు మీ అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు జాక్. యు ఆర్ వెరీ వెరీ హ్యాండ్సమ్ ఐడియా జాక్, మనస్ఫూర్తిగానే అన్నదన్నమాట. థ్యాంక్ యూ డార్లింగ్ చిరునవ్వు నవ్వాడు జాక్.
ఇదేనా నీ నిర్ణయం? అడిగాడు శ్రీకిరణ్. ఇంకా సందేహంగా ఉందా? నవ్వింది నిశ్చల. అయితే ఆ జాక్ గాన్ని వలచావన్నమాట.
అన్నమాట ఏంటి? ఉన్నమాటే.
అందుకే ఇలాంటి సన్నాసి ఉద్యోగాలు చేయొద్దన్నది అన్నాడు శ్రీకిరణ్.
సన్నాసి ఉద్యోగం కాకపోతే ఇంకేదో చెవట ఉద్యోగం, జాక్ కాకపోతే ఇంకో గ్రీకు. నిజంగా నేను కావాలి అనుకున్న రోజున నన్ను ఎవ్వరూ ఆపలేరు. మీకు కావాల్సింది భార్య కాదు, వేలకు వేల డాలర్లు సంపాదించి మిమ్మల్ని బిలియనీర్ చేయగలిగిన సహనశీలైన ఒక డాక్టర్. ఆ వ్యక్తి భార్య కాకపోతే మీకు లాభం లేదు కనుక పెళ్లి పేరుతో మీ కోరిక తీర్చుకోవాలని ప్లాన్ చేశారు. ఈ విషయాలను తెలుసుకోవడానికి కొంతకాలం పట్టింది నాకు. అయినా మించిపోయింది లేదులేండి, మీరు పెట్టే హింస నేను భరించలేను. మీ వాగుడంతా ఓపిగ్గా వింటూ మీరేం చేసినా మగవాడు నన్ను పోషిస్తాడు, నాకు దిక్కు లేదు అంటూ మీ కాళ్ళ మీద పడి మహాపతివ్రత లాగా నటించి సర్దుకుపోయే తత్వం కాదు నాది. మీరు నన్ను పెట్టిన యమ బాధ అందరికీ తెలియజేసి హడావిడి చేయడం కూడా నచ్చదు. నేనేం చిన్నపిల్లని కాదు, పాతికేళ్ళు దాటిన దాన్ని. మీరు కళ్ళెర్రా చూస్తే హడలిపోయి, ఆ అంటే బెదిరిపోయి, కూర్చోమంటే కూర్చుని, నిలబడమంటే చదువులేని పిరికిదాన్నో, ఆర్థికంగా నిలబడలేని అమాయకురాలనో అస్సలు కాదు. మీరంటే నాకున్న కొంచెం గౌరవం కూడా మీరు నిలుపుకోలేకపోయారు. అంటే అది మీ మూర్ఖత్వం. మీకు ప్రత్యేకంగా డైవర్స్ కావాలంటే కోర్టుకెళ్ళినా నాకేం పర్వాలేదు. అందువల్ల మనం ఎలానూ కలవము. మన మార్గాలు విభిన్నమైనప్పుడు విడిపోవడం అందరికీ శ్రేయస్కరం. సమాంతర రేఖలుగా ఉండడం నాకు పూర్తిగా ఇష్టం అంది నిశ్చల. మీ పెద్దవాళ్ళకి ఏం జవాబు చెప్పాలి? అన్నాడు శ్రీకిరణ్. మా వాళ్ళ గురించి మీకెందుకు బాధ? ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో నాకు అన్నీ లక్షణంగా తెలుసు. ఇంకో గంటలో జాక్ వస్తాడు, నేను వెళ్ళిపోతాను. నాకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకున్నాను. మనం గడిపిన ఈ మూడేళ్ల వైవాహిక జీవితం ఒక పీడకలగా భావిస్తాను. ఒళ్ళు మండింది శ్రీకిరణ్కి. కెనడియన్ల సంగతి నీకు తెలిస్తే ఇట్లా మాట్లాడవు. 2-3 ఏళ్లలో ఆ జాగ్గాడికి నీ మీద మోజు తీరిపోతుంది. అప్పుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తే ఫలితం శూన్యం. ఎక్కవలసిన ఫ్లైటు వెళ్ళిపోతుంది అంటారు అంతేగా. ఆ విమానం నన్ను గమ్యం చేర్చలేదని, దానికి అంతటి శక్తి లేదని తెలిసి ఆ ఫ్లైట్ కోసం పరిగెత్తే అవివేకిని కాదన్న విషయం మీకు కూడా రూఢిగా తెలుసు. అందుకే నా సమస్యను నేనే పరిష్కరించుకుంటున్నాను, నా మార్గాన్ని నేనే ఎన్నుకున్నాను. ఎంతో గర్వంగా, మరింత ఆత్మస్థైర్యంగా పలికింది నిశ్చల. అలా గంటసేపు వాగ్వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. జాక్ తను వచ్చినట్టు సూచనగా కింద నుంచి బజ్జర్ చేశాడు. ప్లీజ్ కమాన్, పిలిచింది నిశ్చల. 6 అడుగుల అందగాడు జాక్ని చూసి నిర్ఘాంతపోయాడు శ్రీకిరణ్. సామాన్యమైన నిశ్చల ముందు జాక్ అందం మరింత కొట్టొచ్చినట్లు కనిపించింది అతనికి. వస్తూనే నిశ్చల చెక్కిల మీద ముద్దు పెట్టుకున్నాడు జాక్. అసూయతో విలవిలా తన్నుకుపోయాడు శ్రీకిరణ్. వెళ్తున్నాం అన్నది నిశ్చల. షేక్ హ్యాండ్ ఇచ్చాడు జాక్. వారిద్దరూ ఒకరినొకరు పెనవేసుకుని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒకే లతలా నడిచి వెళ్తుంటే వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ తలుపులు వేసుకోవడం కూడా మర్చిపోయాడు శ్రీకిరణ్.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
పండుగ చెయ్యాలి, ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి.
మనుషులకి మారినా మనలో కలకలి మాటినా, మనుషుల తీరే మా మనలో కలకలి మాటినా, జగమే తల్లని స్నేహసి మా జీవితమంతా పుణ్యమా, జగమే తల్లని స్నేహసి మా జీవితమంతా పుణ్యమా. ఓ
ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి.
సంతోషాలు వెలసే చోటు సౌభాగ్యాల నెలవే, సంతోషాలు వెలసే చోటు సౌభాగ్యాల నెలవే,
సహృదయాలు విరిసే తాము స్వర్గం కన్నా విలువే. సహృదయాలు విరిసే తాము స్వర్గం కన్నా విలువే, నీ మంచి మాట ఉజ్జాలమోట. ఉండాలి, తల్లి పిల్లలు కలవాలి, ఇల్లే కలకలలాడాలి, ఆడుతూ పాడుతూ కలకాలం ఆనందంగా గడపాలి.
ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి.
ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి. ఆనందాలే నిండాలి, అనురాగాలే పండాలి, అందరూ ఒకటై ఉండాలి, కన్నుల పండుగ చెయ్యాలి.
విషవాయువులై ప్రసరిస్తే ప్రపంచమును పరిహాసిస్తా
Yeah.